श्रीकृष्णपरब्रह्मणे नमः। గురుకులంలో ప్రహ్లాదుని మార్చడం గురువుల వల్ల కాకపోయేటప్పటికీ మరణగిరి హిరణ్యకశ్యపుని దగ్గరకు తీసుకుని వచ్చారు గురువులు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని మరణ నయాన భయాన మార్చడానికి ప్రయత్నించాడు. భగవంతుని యొక్క వైభవాన్ని ఒకసారి దర్శించి భగవద్ వైభవాన్ని అనుభవించడంలో రుచిమరిగిన ప్రహ్లాదుడు తండ్రి కాదన్నా మానగలడా? అంతకంటే గొప్ప విషయం వేరొకచోట కనిపిస్తే కదా మానడానికి, మారడానికి. కనుకనే పరమాత్మని ఎవరద్దో విరద్దో అపరమాత్మని భగవానుని యందు ఎవరికి ప్రీతి కలుగుతుందో అతడు భగవద్ ఇతరములైన విషయములయందు అప్రీతిని కలుగుతాడు, విరక్తిని కలిగిన వాడు అవుతాడు. ఎందుచేత భగవంతుడిని ఆ ఇతర విషయములను పోల్చి చూసుకుంటే భగవాన్ అంతటి ఎక్కడ పోలిక ఉండదు. అనంతమైన ఆనందాన్ని ఇచ్చేవాడు భగవానుడు, అంత సుఖదములైనటువంటివి ఇతర విషయములు. కనుకనే ప్రహ్లాదుని మనసు మారలేదు భగవంతుని నుండి. ఇది గమనించిన హిరణ్యకశ్యపుడు ఇతడిని సంహరించడం కోసమని ప్రయత్నం చేశాడు. ఒక పర్వతం నుంచి క్రిందికి పడవేశాడు. కాని ప్రహ్లాదుని గొప్పతనం ఏమంటే, పర్వతం పై నుంచి క్రిందికి పడే ప్రహ్లాదుడు పపాద సోప్యభక్షిప్త హృదయేన ఉద్వహన్ హరిం అంటాడు మహర్షి. పైనుంచి క్రిందికి పడేటటువంటి పడుతున్న ప్రహ్లాదుడు తన హృదయాన్ని ఒక చేతితో గట్టిగా పట్టుకుని పడుతున్నాడు. అలా పడడానికి కారణం ఏమిటి? క్రింద పడితే హృదయానికి ఎలా అయినా గుచ్చుకుంటుందనా? కావచ్చు. కానీ హృదయానికి గుచ్చుకోవడం వల్ల తనకేదో దెబ్బ తగులుతుంది, బాధ కలుగుతుందని కాదు ప్రహ్లాదుని ఉద్దేశ్యం. మరి తన హృదయంలో సుఖంగా కొలుగుతూ ఉన్నటువంటి వాడు భగవంతుడు. భక్తుల హృదయంలో ఎప్పుడూ భగవంతుడు హాయిగా ఆనందంగా ఉంటాడు. అలా ఉండేటటువంటి భగవంతునికి ఎక్కడ ఆపద కలుగుతుందో ఆ క్రింద ఉండేటటువంటి రాయి ఎక్కడ గుచ్చుకుంటుందో అని భయపడి తాను పైనుంచి క్రిందికి పడుతున్నాడు, కొండ మీద నుంచి క్రిందికి పడుతున్నాడు, నాకేదో దెబ్బ తగులుతుందనేటువంటి భయం లేదు ఆయన. కానీ నా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ తలక్రిందులు అవుతాడేమో, నేను తలక్రిందులుగా పడుతూ ఉంటే అని భయం. అందుచేత తన చేతితో హృదయాన్ని పట్టుకుని మరీ పడుతున్నాడంటే ఈయన ఎవరి? ప్రహ్లాదుడు. అణువులో పరమాత్మని దర్శించినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఎక్కడ పడితే అక్కడ హరి ఉన్నాడని చాపినటువంటి వాడు ప్రహ్లాదుడు. మరి దాని క్రింద పడుతుంటే నేల మీద గుచ్చుకునే రాయిలో పరమాత్మ లేడా? పరమాత్ముడు పరమాత్మ వలన హాని కలుగుతుందా? ఆ సంగతే మర్చిపోయాడు ఈయన. ఎందుచేత ప్రహ్లాదుని స్థితి ఉన్నతమైనటువంటి స్థితి. ఎప్పుడైనా భక్తుని యొక్క దశ రెండు దశలలో ఉంటుంది అంటారు. అది మొదటి దశ జ్ఞానావస్థ అంటారు, రెండవ దశని ప్రేమావస్థ అంటారు. జ్ఞానావస్థలో పరమాత్మయే ఈ సమస్త జగత్తుని శాసించేవాడని, ఆయన సంకల్పం లేకుండా రుణం కూడా కదలదని, తనకు సంబంధించిన సమస్త విషయములను ఆర్చి తీర్చేవాడు భగవానుడేనని విశ్వాసం కలిగి ఉండడం మొదటి దశ. అంటే ఆయన రక్షకుడు, నేను ఆయన చేత రక్షింపబడేవాడిని అనేటటువంటి దశ మొదటి దశ. రెండవ దశకు ప్రేమావస్థ అని పేరు. ఈ దశలో నేను రక్షించేవాడిని, భగవంతుడు రక్షింపబడేవాడు అనేటువంటి దశ కలుగుతుంది. ఈ దశ కలగాలంటే జ్ఞానం ముదిరి ప్రేమగా మారాలి. కనుక దాన్ని ప్రేమావస్థ అన్నాం. ఎప్పుడైతే ఆ ప్రేమ కలిగిందో అతి ప్రేమ పాప శంకి. కనుక అవతలవాడు సమర్థుడైనా కాకపోయినా తనకు ఉండేటువంటి ప్రేమ చేత అతన్ని కాపాడడానికి తాను ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంత ప్రేమ కలిగిన, ఇంత భక్తి కలిగిన ప్రహ్లాదుని భగవంతుడు కాపాడుకోడా? కనుకనే నేల మీద పడిన ప్రహ్లాదునికి ఎట్లాంటి ఆపద కలగలేదు. పూలరాసా వివాహపద్ధతి అన్నట్లుగా జూది పరుపు మీద పడినట్లుగా ఉంది ప్రహ్లాదుడికి. హాయిగా లేచిపోయాడు, తండ్రి గారి దగ్గరికి వచ్చాడు, నమస్కరించాడు. తండ్రికి అనుమానం, నిజంగా వీళ్ళు తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు పర్వతం మీద క్రింద పడేశారా, లేదా ముద్దులు ముడిగట్టిన వాడు కనుక ఈ కులవాడి మీద ఏమైనా వ్యామోహం తోటి పడేశామన్నా తోటి అబద్ధం చెప్తున్నారా? నేనే దగ్గర ఉండి చూసుకోవాలనుకున్నాడు హిరణ్యకశ్యపుడు అనుకుని తానే బాగా నిప్పులను రేల్పించి ఆ నిప్పుల మధ్యలో కుమారుణ్ణి పడుకోబెట్టి అడ్డు ఇటు రెండు విసలకలడిచి విసిరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇప్పుడైనా కుమారుడికి ఒళ్ళు కాలి మొరపెడతాడేమోనని అతని ఉద్దేశం. కానీ లోపల నుంచి ప్రహ్లాదుడి ఆర్తనాదనేమీ రాలేదు. తాతైషవన్నీ పవనేరితోపి నమాం దహతి అత్ర సమంత దోహం చెప్పాడు లోపల నుంచి ప్రహ్లాదుడు. నాన్నగారు అన్నాడు. అనగానే మావాడి ఒడుగాలి ఉంటుంది, బుద్ధి వచ్చి ఉంటుంది, ఇంకెప్పుడు నారాయణ అని అనలేండి అంటున్నాడేమో అనుకున్నాడు హిరణ్యకశ్యపుడు. తన కుమారుడు రావాణి చెప్పడం లేదు. కేశ వన్హీ అయ్యా ఇది అగ్నిహోత్రమే కదండి నాన్నగారు, అవునరా సందేహం ఏమిటి? దానితో పవనేరి తోపి అపక్కన ఈ పక్కన ఎవరండి కాళ్ళు పెట్టించాడు విసిరిస్తున్నాడు బాగా అగ్నిహోత్రం మండాలి అని. మరి ఇలా వండుతున్నప్పటికీ కూడా ఏమి చేయటం లేదు, ఎందుచేత? అదే ఆశ్చర్యంగా ఉందంటే ప్రక్రాలకు. నేను కూడా చదువుకున్నప్పుడు నిప్పు కాలుతున్నా అని చదువుకున్నాను నాన్నగారు, కానీ మీరు నిప్పుడులో పడుకోబెట్టినా నాకు ఎలా ఉందో తెలిసిన పశ్చామి పద్మాస్తరణాస్తృతాన్ని దిగాని సర్వాణి అని దిక్కులన్నీ నాకు చల్లగా ఉన్నాయి, చల్లటి గాలి వస్తుంది. నేను తామర ఆకుల మీద పడుకున్నట్లుగా పద్మములను భరతి వాటి మీద పడుకోబెట్టి తామర ఆకులతో విసురుతుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉన్నదండి ప్రక్రాలుడికి. నేను ఎందుచేత అగ్నిహోత్రం ఏం చేయలేదు? అగ్నిహోత్రానికి అంత ధైర్యమా? భగవంతుడి భక్తుని ఏమైనా చేయడానికి కేవలం ఒక రావణాసురుడు లాంటి వాడి దగ్గరే భయపడిపోయి భయపడిపోయి బ్రతికాడు కదా అగ్నిహోత్రుడు. అలాంటి వాడు ప్రక్రాలని ఏమైనా చేయగలడా? చేయలేడు. భగవంతుని యొక్క సంకల్పం ఆయా దేవతలు ఆయా విధులను నివర్తించడానికి కారణం ఏమిటి? భగవంతుని యొక్క ఆజ్ఞ. కనుకనే మన వాడు చెప్తారు అంబోధి స్థలతాం స్థలం జలధితాం ధూళీలవహా శైలతాం శైలో మృత్కరతాం హిమం దహనతాం పంహి శీతలతాం ఆయాది స్వేచ్ఛయా. భగవంతుని యొక్క సంకల్పం ఉంటే గడ్డిపోత వజ్రాయుధంతో సమానమైనటువంటిది అవుతుంది. రామచంద్రుడు బాణాన్ని వదిలితే ఒక గడ్డిపోత మీద అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వదిలితే బ్రహ్మాస్త్రం అంటే ధర్మలేదు కనకాసురుణ్ణి. భగవత్ సంకల్పమే కనుక ఉంటే గడ్డిపోత వజ్రాయుధంతో సమానమైన తైక్ష్ణీయాన్ని కలిగినది అవుతుంది. భగవత్ సంకల్పమే వికల్పంగా ఉందా? వజ్రాయుధం కూడా ఎందుకు పనికి రాకుండా మొక్క అవుతుంది, ఏం పని చేయదు. అగ్నిహోత్రం చల్లగా ఉంటుంది, మంచు కొండలలో చాలా వేడిగా ఉంటుంది భగవంతుని సంకల్పం మరొక రకంగా ఉంటే. దీనికందరికీ మూల కారణం ఏమిటి? నిప్పు కాల్చవలేను, నీరు చల్లగా ఉండవలేను, ఇవన్నీ భగవంతుడు పెట్టిన నియమాలు. ఒకవేళ భగవంతుడికి అవసరం అనుకుంటే ఆ నియమాలను మారుస్తాడు ఆయన. మారిస్తే వాళ్ళు భగవంతుని ఆజ్ఞల ప్రకారం పాటించవలసిందే. దేవతలందరూ కూడా భగవంతుని ఆజ్ఞలకు లోనై వాళ్ళ వాళ్ళ విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. వేదమే చెప్తుంది మనకి ఆ మాట, భీషాత్మ ప్రాతఃపవదే భీషోదేది సూర్య భీషాస్మాదగ్రిశ్చ ఇంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి అని. భీషాస్మాద్వాతఃపవదే మళ్ళీ ఒకటి అనిపిస్తుంది, ఎప్పుడుగా తిరగడం 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 నా బతుకంతా ఇంతేనా? కాసేపు ఎక్కడైనా కూర్చున్నా అక్కడికి కదలకుండా అని. తన కూర్చుంటే జగత్తు అంతా ఆగిపోదా? భగవంతుని ఆజ్ఞకి భయపడి నిరంతరం సంచరిస్తూ ఉంటాడు వాయుదేవుడు. భీషాస్మాదగ్రిశ్చ ఇంద్రశ్చ ఇంద్రుడు ఆయన విధులను నిర్వర్తించిన అగ్నిదేవుడు ఆయన విధులను నిర్వర్తించిన భగవంతుని ఆజ్ఞకు బద్ధుడై ఆయన ఆజ్ఞ వశవర్తులై నిర్వర్తించవలసిందే. కనుక అగ్నిహోత్రం ప్రక్రాలని ఏం చేయలేకపోయింది. ఇది చూచాడు చాలా ఆశ్చర్యపోయాడు హిరణ్యకశిపుడు. సామాన్యమైన మారణ ఉపాయములతో ప్రక్రాలను మరణించడం అని నిర్ణయించుకున్నాడు హిరణ్యకశిపుడు. ఇక మాయావి అయినటువంటి వాడిని ఒకటి ప్రయోగిద్దాను ఈ ప్రక్రాదుల మీదకి, మన మాత్రమే పనిచేయడం లేదని. శంబరాసురుడు అనేటువంటి వాడిని ఒకరిని పంపించాడు ప్రక్రాదుల మీదకి చూడబెట్టుకుని. శంబరాసురుడు అనేటువంటి వాడు చాలా గొప్ప మాయావి వాడు, అలా మాయగానన్నిటినీ ప్రయోగిస్తున్నాడు ప్రక్రాదుల మీదకి. అలాంటి సమయంలో కూడా ప్రక్రాదుడు భగవంతుణ్ణి ప్రార్థించలేదు, కాని శ్రీమన్నారాయణుడు సుదర్శనాయుధాన్ని పంపించాడు. సుదర్శనాయుధం ఏకైకశ్చేన శ్రూదితం అని ఒక్కొక్క మాయని సుదర్శనాయుధం ఛేదించడం ప్రారంభించింది. అలా వాడి యొక్క మాయనన్నిటినీ ఛేదించేటప్పుడు సోలం పుట్టుకుని వచ్చి ప్రక్రాదుల వక్షస్థలం మీద పొడిచాడు సోలంతో శంబరాసురుడు. అలా పొడిస్తే సూలం తుత్తునీలం అయిపోయింది ప్రక్రాదుని యొక్క వక్షస్థలాన్ని సోకి. ఎందుచేత భంగో భవతి వజ్రస్య తత్త సూరస్య కా కథ అంటాడు మహర్షి. ఎవరి హృదయంలో భగవానుడు కొలువుదీరి ఉంటాడో అలాంటి వాడిని వజ్రాయుధం పుచ్చుకుని కొట్టినా వజ్రాయుధమే ముక్కలు ముక్కలు అయిపోతుంది. తత్ర సూరస్య కా కథ, శంబరాసురుడు యొక్క సూరం అంటే లెక్కయని. కనుక అది కూడా విశీర్ణం అయిపోయింది ప్రక్రాదుని యొక్క వక్షస్థలాన్ని సోకి. ఇక కాఠిన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రక్రాదుని హృదయానికి చాలా మృదు హృదయం కలిగినటువంటి వాడు ఆయన. భగవంతుడు కాపాడుకుంటున్నాడు అనమాట. మన ఇంటిని మనం కాపాడుకోమా? మన ఇంటికి ఏ ఇబ్బంది కలగకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికోసం? అనసౌఖ్యం కోసమే. అలాగే భగవంతునికి భక్తులైనటువంటి వాడు జన్మశ్రీ విమానాన్ని హృదయాన్ని మనీషీనాం అంటారు. అంటే భగవంతునికి నడయాడే దేవాలయములు భాగవతోత్తములు. అంటే ఎందుకు మన జ్ఞానాధిపులైనటువంటి వాళ్ళు ఎవరైనా పెద్దలు కనిపిస్తే వాళ్ళకి శరసవంతి సాష్టాంగంగా నమస్కారం పెడతాం? ఏమిటి వాళ్ళు ఉండే గొప్పతనం? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. కానీ వాళ్ళ హృదయములు భగవంతునికి దేవాలయములు. అయితే మామూలుగా లోకంలో మనం చూసే దేవాలయం అక్కడికి కదలదు, దేవాలయం అక్కడే ఉంటుంది. భక్తులు వస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ జంగవత్రి విమానాన్ని హృదయాన్ని మనీషిణాం. నడుస్తూ ఉండేటువంటి నడగాడే దేవాలయములు భక్తుల యొక్క హృదయములు భగవంతుని. కనుకనే ప్రహ్లాదుని కూడా ఆ రీతిగా కాపాడుకుంటూ వస్తున్నాడు స్వామి. హిరణ్యకశ్యపుడు కాదు, వాడికి వరములు ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడైనా ప్రహ్లాదుని చెనకజారడు, ఏమి చేయజారడు. అది భగవంతుని యొక్క కటాక్షంలో ఉండే గొప్పతనం. కనుకనే ఎవరిని ఆశ్రయించాలి మనం? కారణం దుద్ధేయ, ఎవరైతే జగత్కారణమైనటువంటి వాడు ఉన్నాడో అలాంటి వాడిని ఆశ్రయించాలి. మన చేత ఆశ్రయించబడే వారికి రెండు లక్షణములు ఉండాలి. ఒకటి సామర్థ్యం ఉండాలి, మరొకటి కారుణికత్వం ఉండాలి. సామర్థ్యం ఉండి కరుణ లేదనుకోండి, మనం చాలా గొప్పవాడిని ఆశ్రయించినా ఆయనకు దయ లేకపోతే మన గురించి పట్టించుకోడు, నాకెందుకు వీడి సంగతిని వదిలేస్తాడు. దయ ఉన్నా సామర్థ్యత లేదనుకోండి, ఆయన ప్రేమ ఉంటుంది కానీ కాపాడడానికి తేలక కాదు. ప్రయోజనం ఏంటి? కానీ మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని పట్టుకోవాలి? సమర్థ కార్మిక విషయ శరణాగతి ఫలప్రదానం అవుతుంది, ఫలప్రదం అవుతుంది అని దేశకుని యొక్క స్త్రీ సూక్తి. కనుక భగవానుడు అంటే సమర్థుడు కారుణికుడు కూడా. ఆయన దగ్గర సామర్థ్యము ఉంది, కారుణికత్వము ఉంది. కనుకనే అడిగితే కాపాడడం గొప్ప కాదు, అడగకుండా కాపాడడం గొప్ప. ఆ స్వభావం కలిగినటువంటి వాడు భగవానుడు శ్రీమన్నారాయణుడు. ప్రహ్లాద చరిత్రలో భగవంతుని ఎందు విశ్వాసం కనుక ఉంటే మనం అడగక్కర్లేదు. అడిగేవాడు తెలివి తక్కువవాడు, అడగని వాడు తెలివైనవాడు. అడిగితే అడిగినంత మాత్రమే లభిస్తుంది, అడగకపోతే భగవంతుడు తననే ఇచ్చి వేసుకుంటాడు. అలా ఇచ్చి వేసుకున్నాడు ప్రహ్లాదునికి భగవానుడు అనేది ఆయన చరిత్రలో మనకి తెలుస్తుంది. భగవంతుడు అంతటి వాడు దిగి వచ్చాడు ప్రహ్లాదుని కోసం అంటే ఎంత గొప్పవాడై ఉండాలి. అది గొప్పతనాన్ని తరువాతి ఉపన్యాసంలో మనం మరలా అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.